విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిజరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీ వహన్ దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు.
అందులో దేవాలయంలో శివాలయంలో విష్ణువాలయంలో దీపారాధన చేసేటటువంటి విశేషాలు కూడా యమధర్మరాజు అయ్యకు వివరించాడు. అందులో దీపంలో కూడా అఖండ దీపం కుర్యాత్ విష్ణోవా శంకరశివా. అఖండ దీపం అంటే శాశ్వతంగా వెలిగే దీపం. ఒక్కొక్క కాలంలో దీపం వెలిగిస్తే ఇక సంవత్సరం పొడుగుదల వెలుగుతూనే ఉంటుంది. దానికి అఖండ దీపం కలిపి అటువంటి దీపం కనుక వెలిగిస్తే అటువంటి వాడికి అశ్వమేధయాగాల ఫలితం లభిస్తుంది. అలాగే అర్చితం శంకరం దృష్ట్వా విష్ణుం వాపి నమేత్తు యః స విష్ణు భవనం ప్రాప్య మోదతే చ యురాయుః. శ్రీ మహావిష్ణువుని గాని పరమేశ్వరుణ్ణి గాని దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత సాష్టాంగ నమస్కారం చేయాలట స్వామి. ఆ సాష్టాంగ నమస్కారం సహస్ర యుగాల పర్యంతం ఆనందం కలిగిస్తుంది. నమస్కారం చేసేటప్పుడు మాత్రం వెనక నందీశ్వరుడు గాని గరుత్మంతుడు గాని ఉంటే కాళ్ళు వాళ్ళకేసి వెళ్లేలా కాకుండా పక్కకి తిరిగి నమస్కారం చేయాలి. ఎందుకంటే నందీశ్వరుడికి కాళ్ళు చూపిస్తూ నమస్కారం చేయడం దోషం. అలాగే గరుత్మంతుడు ఉంటాడు సరిగ్గా స్వామి ఎదురుగొండ విష్ణువాలయంలో అయితే ఆయనకేసి ఆ మూర్తికేసి కాళ్ళు పెట్టి సాష్టాంగం చేయకూడదు కనుక పక్కకి తిరిగి దండం పెట్టాలి. అలా కుదరకపోతే రెండు చేతులు జోడించి వినయంగా నమస్కరిస్తే చాలు. అటువంటి వాడికి ఉత్తమం. ప్రదక్షిణలు ఎలా చేయాలి అంటే దేవ్య చాలా జాగ్రత్తగా వినవలసింది అనమాట. మళ్ళీ రమ్మంటే మీకు పొరపాటున రాని విశేషాలు కొన్ని కొన్ని అనిపిస్తే కథలైతే ఎక్కుతాయి. అరే ఈ విశేషాలన్నీ మనకెందుకులే అనుకుంటా ఉంటా, అది కూడా అజ్ఞానం. వింటేనే చోలు తరింపజేసేటటువంటి దివ్యమైన విశేషాలు అన్ని ఆచరించలేకపోయినా అటువంటి దానిలో ఒక పరమ పవిత్రమైన విశేషం ఏమిటంటే ఏ ఆలయంలో ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అంటే దేవ్య ప్రదక్షిణం ఏకం. అమ్మవారి ఆలయంలో ఒక్క ప్రదక్షిణ చేస్తే చాలు. అక్కడి నుంచి ఇంకొకళ్ళు నీకు ప్రదక్షిణ చేయాలని కోరుకుంటే బేసి సంఖ్యలో 1, 3, 5, 7 కానీ ఒక ప్రదక్షిణ సరిపోదు, కుదరకపోతే. స సప్త సూర్యస్యపు ఊమిప, సూర్యుడి యొక్క ఆలయానికి వెళ్ళాం అనుకోండి, ఏ అరసు విల్లో వెళ్ళాం సూర్యాలయానికి, ఏడు ప్రదక్షిణలు చేసి తీరాలి సూర్యాలయంలో ఏడు. తిస్రో వినాయకస్యాపి, వినాయకుడి గుళ్ళోకి మన శివాలయంలోకి వెడితే మూడు ప్రదక్షిణలు చెయ్యాలి, ఖచ్చితంగా మూడు చెయ్యాలి. చతస్రో విష్ణు మందిరే, ద్వారకా తిరుమల వెళ్ళాం విష్ణు ఆలయానికి వెళ్ళాం, విష్ణు ఆలయంలో నాలుగు ప్రదక్షిణలు మినిమం, ఖచ్చితంగా నాలుగు. ఇంకా అక్కడి నుంచి నీ ఓపికను బట్టి సరిసంఖ్యలో చేసుకెళ్ళాలి. నాలుగు చెయ్యొచ్చు, ఆరు చెయ్యొచ్చు, ఎనిమిది చెయ్యొచ్చు, పది చెయ్యొచ్చు, 108 చెయ్యి, 1000 చెయ్యి, ఓపిక మినిమం నాలుగు. అనారోగ్యంగా ఉన్నవాడికి మాత్రం ఏ ఆలయానికి వెళ్ళినా ఓపిక ఉండదు, కష్టపడి ద్వారకా తిరుమల నడిచి వెళ్ళాడు ఓపిక సత్య స్థితిలో ఉన్నాడు వీడు, ఆ అంటే డాంబర్ పడేటట్టు, అప్పుడు ఒకటి చేస్తే ఎక్కడైనా వరదు. అనారోగ్యవంతుడు శరీరం కదలలేనప్పుడు తప్ప తక్కిన వారందరికీ ఈ నియమం అన్నమాట. ఏమిటి, అమ్మవారి ఆలయంలో ఒకటి, సూర్యుడి ఆలయంలో ఏడు, వినాయకాలయం శివాలయాలలో మూడు, విష్ణు ఆలయంలో నాలుగు. ఇది నియమం. ఇంకా ఆలయంలో గడుపు పెట్టాక ఈ విశేషం ఒకటి చెప్పాడు. ఇక్కడ అనుకోకుండా వచ్చింది, ఎవరు ఒక ఆయన దగ్గర రాగానే అడిగారు సందేహం, చిత్రం ఆయన జాతకం గొప్పదో మరి లేకపోతే ప్రజల జాతకం గొప్పదో కానీ అదే పాయింట్ ఇక్కడ కూడా వస్తున్నారు. కృత్వా తత్గ్రహం ప్రాప్త్యం మోక్తి యుగలక్షకం. ఒక ఆలయంలో గడుగు పెట్టాం, అడుగు పెట్టాక మనకి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎలా ఏమేం చెయ్యాలని అనుమానం. ఇప్పుడు ఈ ఆలయంలోనే చూసుకుందాం, ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి, ఓ పక్కనేమో అయ్యప్ప ఉన్నాడు, మరోవైపు షిరిడి సాయిబాబా ఉన్నాడు, ప్రధాన స్వామి లోపల మన అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరుడు ప్రధాన విశ్వేశ్వరుడు ఉన్నాడు. మేము మొట్టమొదటి ఏ ఎవరికి ప్రదక్షిణ చేయాలి, ఎవరు దర్శనం చేయాలి, తర్వాత ఎవరికి వెళ్ళాలి అని అనుమానం వస్తుంది. నవగ్రహాల ముందు ప్రదక్షిణ చేయాలా, లేకపోతే ప్రధాన దేవుడిగా, లేకపోతే మిగతా పాక్షిక దేవుడిగా, ఏమిటి దానికి ఖచ్చితమైన నియమం ఏమిటంటే, ఒక ఇంట్లో గడుగు పెట్టాం, ఆ ఇంటి యజమానిని చూడాలంటే ముందు వరసపెట్టి ద్వారపాలకులు, తర్వాత లోపల ఉండే సెక్యూరిటీ గార్డులు, వీళ్ళందరినీ చూచాక చిట్ట చివర ప్రధాన అర్చకుడు చూస్తాం, ప్రధాన స్వామిని చూస్తాం. అలాగే మనకి పురాణం ఏం చెబుతున్నదంటే, ముందుగా ఒక ఆలయంలో గడుగు పెడితే ఆ ఆలయంలో ఉపదేవతలు గ్రహ దేవతలు అని రెండు రకాలు ఉంటారు. ముందు గ్రహదేవతలకు ప్రదక్షిణం చేసి వాళ్ళ దర్శనం చేసి కాళ్ళు కడిగేయాలి, నవగ్రహాలు ప్రదక్షిణ చేసేయాలి. తదనంతరం ఉపదేవతలు అంటే ఇటువైపు షిరిడి సాయిబాబా, అటువైపు ఏమో అయ్యప్ప, మరోవైపు దత్తాత్రేయుడు ఉన్నారు, వీళ్ళ దర్శనం చేయాలి. తదనంతరం అసలు ప్రధాన దేవం ఈ దేవాలయానికి ఎవరు అంటే స్వామి పరమేశ్వరుడు. మళ్ళీ ఆయన దర్శనం చేసే ముందు ఆయన వాహనం నందీశ్వరుడికి దండం పెట్టాలి, నందీశ్వరుడు అనుజ్ఞ తీసుకోవాలట. నందీశ్వర నమస్తుభ్యం సాంబానందప్రదాయకం పరమేశ్వర సేవార్థం అనుజ్ఞాంత అతుమర్హసి, ఈ శ్లోకం చదువుకోవాలి. ఓ నందీశ్వర నీకు నమస్కారం, నువ్వు శివుడికి ఆనందం కలగజేస్తావు, పరమేశ్వరుడి సేవకి వెడుతున్నాం మేము, ఆ సేవ చేసుకోవడానికి అనుజ్ఞయమ్మని ఆయన అడగాలి. అదే గరుత్మంతుడు విష్ణాలయంలో అయితే, ఆంజనేయ స్వామి రామాలయంలో అయితే, బాబు గరుత్మంత మేము స్వామి దర్శనానికి వెడతాము అనుజ్ఞయ్యి, ఓ హనుమ రామ దర్శనానికి వెడుతున్నాం అనుజ్ఞయ్యి అని వాళ్ళకి దండం పెట్టాలి. ఆ తర్వాత శివాలయంలో అయితే విఘ్నేశ్వరుడికి దండం పెట్టాలి, బాబు గణపతి నీకు నమస్కారం. ఆ తర్వాత జేబిజీయులు కాపలం వాళ్ళు ఉంటారు చూడండి, వారికి దండం పెట్టాలి, అప్పుడు శివుడికి దండం పెట్టాలి, తదనంతరం అమ్మవారికి దండం పెట్టాలి. ఇది నియమం. అదే విష్ణు ఆలయంలో అయితే ఈ గరుత్మంతుడికి అనుజ్ఞ వేడిన తర్వాత, రాముడి యొక్క దర్శనం అయితే హనుమంతుడి యొక్క అనుజ్ఞ వేడిన తర్వాత ద్వారపాలకులు జయవిజయులకి దండం పెట్టాలి, సేనాపతి విశ్వక్సేనుడికి దండం పెట్టాలి, అప్పుడు అసలు ప్రధాన స్వామిని అమ్మవారిని నమస్కారం చేసుకోవాలి. ఇవి నియమాలు. ఆ తర్వాత బయటకు వచ్చాక హాయిగా మండపంలో ఎక్కడో ఒక చోట చిత్కాలం కూర్చొని దొరికితే ప్రసాదం, ఇంకా దొరికితే పురాణం విని ధరించి వెళ్ళాలి. ఈ నియమాలు చేసినటువంటి వాడు 2 యుగాల పాటు మోక్షం పొందుతాడు. ఇంకెవరికి ఏ సందేహం లేకుండా ఏ గుళ్ళో పెడితే ఏం చేయాలని తెలిసిపోయింది. కనుక రేపు అక్కడికి వెళ్ళాలా, ఇక్కడ ప్రదక్షిణం చేయాలని నన్ను అడగక్కర్. యో విష్ణోర్ భక్తి భావేన తథైవ గోద్విజస్య చ ప్రదక్షిణాం తిరే తస్య హ్యస్యమే తప్పదే పదే. విష్ణువునకు ప్రదక్షిణ చేస్తే ఎంత పుణ్యమో గోవుకు ప్రదక్షిణం చేసిన అంతే. అందువల్ల విష్ణు ఆలయంలోకి వెళ్లే ముందు గోవు కనుక జరిగితే ముందు గోవుకు దండం పెట్టి ప్రదక్షిణ చేసి అప్పుడు ఆలయంలోకి వెళ్ళడం ఉత్తమోత్తమైన మార్గం. అటువంటి వాళ్ళు కూడా అశ్వమేధ యాగం చేసిన ఫలితం పొందుతారు. అడుగు తీసి అడుగు ప్రదక్షిణం చేస్తూ ఉంటే ఆలయంలో ఒక్కొక్క అడుగు ప్రదక్షిణ ఒక్కొక్క అశ్వమేధ యాగ ఫలితం ఇస్తుంది. అంత గొప్పది. శివం ప్రదక్షిణం కృత్వ సవ్యే నైవ విధానత. సవ్య మార్గంలో ప్రదక్షిణం చెయ్యాలి శివాలయంలోకి వెళ్ళాక. కొంతమంది వెనక్కి తిరిగి ప్రదక్షిణ చేస్తారు. అది ఒక్క మనుషులు ఇంట్లో ఎవరికైనా పోయి ఏటు సోతకు వచ్చిన వాడికి తప్ప తగ్గిన వారు ఎవరికి అపసవ్య ప్రదక్షిణ పనికిరాదు. కాబట్టి సవ్య మార్గంలో ప్రదక్షిణం చేసినటువంటి వాడు ఉన్నాడే శివాలయంలో, అటువంటి నరుడు స్వర్గాచంకరస్య ప్రసాదత. ఎప్పటికీ స్వర్గం నుంచి భ్రష్టుడు కాడు వాడు. పరమ పవిత్రమైనటువంటి ఆ శైవ లోకాన్ని కూడా పొందుతాడు. నారాయణ ఆలయానికి వెళ్ళాక, విష్ణు ఆలయంలోకి వెళ్ళాక ఒక చోట కూర్చుని స్తోత్రై జగన్నాథం నారాయణ మనామయం సర్వాం కామానవాప్నోతి మనసాయత్యదిచ్చతి. దర్శనం చేసుకుని ఒక చోట కూర్చుని ఆలయంలో కూర్చుని మరి ప్రతి వాడు స్తోత్రం చేసుకునేంత అవకాశం అందరికీ ఉండదు. అందువల్ల మండపంలో ఎక్కడో కూర్చొని కాసేపు ఆ భగవంతుని నామస్మరణం చేసి పాటలు పాడితేటానికి సంబంధించినవి ఎవరికి ఇబ్బంది కలగనిది. ఇలా పురాణం జరుగుతూ ఉంటే కుయ్యి కుయ్యి అని పాడితే అక్కడ దోషం పడి ఎవరికి ఇబ్బంది కలగని రీతిలో అందులో పురాణ కథాశ్రవణాదులకు ఇబ్బంది కలగని రీతిలో గానం చేయాలి. ఉన్నప్పుడు ఆ మంగళగానం వాణ్ణి అనారోగ్యవంతుణ్ణి కానివ్వదే నాటికి వాడిని మోక్షానికి పంపిస్తుంది. దేవాలయంలో మంగళహారతి ఇచ్చేటప్పుడు ఘంటానాదం ప్రకురవతి గంటని కనుక మోగిస్తే అటువంటి వాడి యొక్క పుణ్యం ఎవడు వర్ణించలేడు. ఆ ఘంటానాదానికి కూడా ఇది ఇదే నియమం. మళ్ళీ కథాభంగం మాత్రం కారాదు. మంత్రపుష్పం దొరుకుతున్నా ఘంటానాదం చెయ్యకూడదు ఆ సమయంలో. ఏం చేత? మంత్ర ఉచ్చారణకి భంగం కనుక. అలాగే గోత్రనామాదులు జరుగుతున్నప్పుడు, పురాణ శ్రవణం జరుగుతున్నప్పుడు, ఆలయానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఘంటానాదం చేయకూడదు. తగ్గిన కాలాల్లో హారతి ఇచ్చేటప్పుడు ఘంటానాదం ఉత్తమోత్తమం. అందుకే పురాణం జరిగేటప్పుడు గంటలు కట్టేయమన్నారు. తర్వాత భేరి మృదంగపట స్వర్గలోకమను ప్రాప్య మోదంతే కల్ప పంచకం. ఇక దేవాలయంలో స్వామివారికి నివేదన చేస్తారు. చూసారు ఆలయం చుట్టూ తిరిగి బలి అన్నము అని. బలి అంటే నివేదన అని అర్థం. చివరికి తలకాయలు నరకడం దాకా వెళ్ళిపోయింది, అదే అసహ్యమైన పదంగా మారిపోయింది. నిజానికి బలి అంటే భోజనం స్వామికి అర్పించడం. ఆ సమయంలో బ్యాండ్ మేళాను కూడా పెట్టి భేరి మృదంగాదులు పటహాలు ఇవన్నీ వాయించేవారు పూర్వం. దాని ఫలితం ఏమిటంటే మొత్తం దేవతలంతా ముక్కోటి దేవతల్ని ఒకేసారి ఇంటికి పిలిచి భోజనం పెడితే వచ్చే ఫలితం ఈ మంగళ వాద్యోత్తరులు ఏర్పాటు చేసిన వాడికి వస్తుంది. వాడు స్వయంగా వాయించక్కర్లా. అవి ఏర్పాటు చేసిన తన ఖర్చుతో వాడికి అటువంటి మహాఫలితం వస్తుంది. దేవ మందిరంలో శంఖారావం చేసేవాడు ఉన్నాడే వాడు సర్వ పాప వినిర్ముక్తుడై విష్ణునాశ మోదతే విష్ణువుతో పాటు బ్రహ్మానందం పరితుడవుతాడు. ఇంకా భజన చేసేటప్పుడు చప్పట్లు కొట్టడం తాళాలు కొట్టడం ఇవి చేస్తారు. వీళ్ళు కూడా విష్ణులోక మవాప్రియ విష్ణులోకాన్ని పొందుతారు. చప్పట్లకి కొడుతూ ఆనందంగా పురాణం చెబుతున్నప్పుడు చప్పట్లు కొట్టి ఆ పురాణాన్ని డిస్టర్బ్ చేసిన వాళ్ళు తమ కుటుంబంతో పాటు ఈ నాలోకానికి వస్తారని చెప్పాడు యమధర్మరాజు గారు. అంచేత ఈ సమయంలో చీకూడదు. యస్య స్మరణ మాత్రేణ దేవదేవస్య చక్రిణః సఫలాని భవంతేష సర్వకర్మాణి భూపతే పరమాత్మా జగన్నాథ సర్వకర్మ ఫలప్రదః సకర్మ కర్తృభిర్ నిత్యం స్మృత సర్వార్థినాశనః తముద్దిశ్య కృతం యచ్చ తదాంత్యాయ కల్పతే ధర్మాణి విష్ణుశ్చ ఫలాని విష్ణు కర్మాణి విష్ణుశ్చ ఫలాని భక్త కార్యంచ విష్ణు కరణాని విష్ణు అస్మాన్న కించిత్ వ్యతిరిక్తమస్తి. నాయన, ఎవడు దేవాది దేవుడైన ఆ చక్రధరుణ్ణి విష్ణువుని అన్ని వేళలా తలుచుకుంటాడు, కదులుతున్నా మెదులుతున్నా తింటున్నా తిరుగుతున్నా అన్ని విష్ణుర్పణంగా తలుచుకుంటూ పోతూ ఉంటాడో, అది అటువంటి వాడున్నాడే, వాడి సమస్త కార్యక్రమాలు బ్రహ్మానంద భరితమవుతాయి, వాడు జ్ఞానస్వరూపుడవుతాడు. ఎందుకని అన్ని పనుల్లో భగవన్నామం తప్ప వాడు మరొకటి ఎరగడు గనక. అసలు వాడే సమస్త ధర్మాలు అనుష్ఠానం చేసిన వాడు. మా దృష్టిలో నాయన భగీరథ, ధర్మం అంటే విష్ణువే, ఆ ధర్మానికి ఇచ్చే ఫలితాలు ఇచ్చేవాడు విష్ణువే, ఆ ఫలం విష్ణువే, ఫలం అనుభవించేవాడు విష్ణువే. అంచేత కార్యం కర్మ ఫలం భోక్త కర్త అన్ని విష్ణువే. ఈ విధంగా సృష్టిలో ప్రతి వస్తువు విష్ణు స్వరూపం మా దృష్టిలో. ఇంకెంతకంటే విష్ణువుని కంటే అతిక్తమైనటువంటి వ్యతిరేక్తమైన పని మరొకటి లేదు కాబట్టి సమస్తం భగవత్ స్వరూపంగా చూస్తాం మేము. ఈ దృష్టి కలిగిన మానవుడు మా లోకాల్లో శాశ్వతంగా పొరపాటును కూడా ఉండబోడు. ఓ నృపశ్రేష్ట, ఇప్పుడు నేను నీకు వేద మార్గంలో చెప్పినటువంటి విశిష్టమైన పాపాలు, ఆ పాపాలకి ప్రాయశ్చిత్తం వివరిస్తా. ఇది విను, ఇది వింటే నిన్ను నేను నా లోకానికి తీసుకెళ్ళను. అత్యద్భుతం ఇది, ఇది వినాలి అని ఆకాశంలో పారులు కట్టి దేవతలు గుంపులుగా వింటూ ఉంటారు. వాళ్ళు కూడా నిరంతరం పాపాలు వాటికి ప్రాయశ్చిత్తాలు తెలుసుకోవాలని తహతాలాడుతూ ఉంటే నీవోటి మహారాజులు రాజాధిరాజులు వారి యొక్క ప్రజలు వినాలనుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఇక ఏమేమిటి, యో పుంజానః అసుచిర్వాపి చాండాలం పతితం స్పృశేత్ క్రోధాద అజ్ఞానతో వాపి తస్య వశ్యామి నిష్కృతిం. అన్నం తినేటప్పుడు కోపం పొందడం మహాపాపం, అన్నం తినేటప్పుడు క్రోధ భరితులు కారాదట. ఒకసే దిక్కుమాలిందన్న అన్నం పెట్టు, అక్కడి నుంచి ఒక్కొక్కడు నోరిప్పితే ఆ భోజనం మీద తిడుతూనే ఉంటాడు, పెరుగు వేయి నోటవడ మంచి మాట రాదనమాట. ఇలా తిడుతూ తినే తింటున్నదే వాడి శరీరంలో రక్తంగా మారి ఆ రక్తం నరనరాల జీర్ణించుకుపోయి వీడిని తీసుకెళ్లి పరమ పాపాత్ముడిని చేస్తాడు. అందువల్ల అసలు అన్నం తినేటప్పుడు వీలున్నంత వరకు మౌనం కాని హరినామస్మరణతో కాని తినమన్నారు. భార్యతుడితోనో పక్కవాణితుడితోనో ఇంకేవో చండాల పాటలు మాట్లాడితేనో సీరియల్స్ ముచ్చటించుకుంటూ చూస్తూనో భోజనం చేస్తే ఈ భోజనం వాడి శరీరం అంతా అపవిత్రం చేసి మలినం చేసేస్తుంది. అందువల్ల చాలా చక్కగా ఆహ్లాదకరమైనటువంటి భగవన్నామంతో భోజనం చేయాలట. అన్నం తినేటప్పుడు కాసేపు పాయసం పాయసం అనుకుంటే నీకు ఆయాసం వస్తుంది, ఇంకేం రాదు, హరి హరి అనుకుని తినమన్నారు. భోజనం సమయంలో కోపం పనికిరాదు. ఇక ఎందువల్ల ఇతరులైన వ్యాపకాలు వద్దన్నారు? ఉదాహరణకి టీవీ చూస్తున్నాడు ఒకడు, అక్కడ హా హూ అంటున్నాడు వీడు, లేదా బ్యాంకు దొంగతనం చూపిస్తున్నాడు, పంది మాంసం కోయడం చూపిస్తూ ఉంటాడు, డిడి8 లో అయితే ఆవు పేడ ఎలా వేస్తుందో ఇవన్నీ చూపిస్తూ ఉంటాడు దిక్మాలు గొడవ. ఇవన్నీ చూస్తూ వీడు అన్నం తింటూ అంటే ఈ అన్నం అంతా ఆ పేడమయం అయిపోతుంది అనమాట, ఆ హింస స్వరూపం అవుతుంది. అందువల్ల అపవిత్ర కార్యక్రమాలతో భోజనం చెయ్యరాదు. ఇక ఆ సమయంలో అన్నం తింటున్న కాసేపు 10 సార్లు లేచి ఎంగిల్ చేత్తో వెళ్ళి తలుపు దగ్గరికి వెళ్ళి ఎవరితో మాట్లాడొచ్చు మళ్ళీ భోజనం చేస్తాను చూసారా, అటువంటి వాడు భోజనం చేసిన వాడు కాదట, రక్తంతో కూడిన మలమూత్రాదులను భోజనం చేసిన వాడితో సమానుడు. అందువల్ల అన్న సమయంలో లేవరాదు, ఇతరుల దగ్గరికి వెళ్ళి మాట్లాడకుండా అయ్యో ఒక్క 5 నిమిషాలు కూర్చోండి బాబు అని వాళ్ళని కూర్చోబెట్టేసి భోజనం పూర్తి చేసి లేవాలి. ఒకవేళ ఇలాంటివి చేస్తే దానికి ప్రాయశ్చిత్తం చెబుతున్నాడు. త్రిరాత్రం వా అథ షడ్రాత్రం యథాసంఖ్యం సమాచరేతు. 3 రాత్రుల పాటు వ్రతం చెయ్యాలి. 7 3 రాత్రుల వ్రతం అంటే పగలంతా ఉపవాసం అంటే రాత్రి భోజనం చేయడం త్రిరాత్ర వ్రతం. ఇది చేస్తే శుద్ధి పొందుతాడు. ఒకవేళ ఈ 3 రాత్రులు ఉపవాసం ఉండి సాయంకాలం అంటే పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం స్నానం చేసి భోజనం చేసే ఓపిక లేని వాడు ఏం చేయమన్నారంటే, స్నానం త్రిషవణం విప్ర పంచగవ్యే నశుద్ధ్యతి. పంచగవ్యం ఆవు మూత్రము, ఆవు పేడ, పెరుగు ఇవి కలిపినటువంటి ఆ పంచగవ్యం తీసుకొచ్చి ఆ రాత్రి స్నానం చేసేస్తే శుద్ధి అయిపోతాడు. అన్నం తిన్నప్పుడు అరిచిన, ఈ దిక్కుమాలిలోకి చూసిన, లేచిన ఈ పాపదోషానికి ఈ పంచగవ్యంతో స్నానం చేసేస్తే చాలు శుద్ధి. ఓపిక లేనివాడి ఇంటికి ఎవడైనా వచ్చినప్పుడు వాడిని కూర్చోబెట్టి వాడికి భోజనం పెట్టకుండా మనం భోజనం చేసాం, ఆ వచ్చిన వాడు పండితుడు జ్ఞానం ఎవడో అయి ఉంటాడు, లేకపోతే ఆకలితో ఉన్నాడు వాడు మనకేసి చూసి అనుకుంటున్నాడు, మనం వాడిని పట్టించుకోకుండా భోజనం చేసేసాం, ఇది కూడా దోషమే. అందువల్ల ఈ దోషానికి కూడా తక్షణం స్నానం చేసేస్తే ఆ దోషం పరిహారం అవుతుంది. ఒక్కొక్కళ్ళకి దురదృష్టవశాత్తు మలమూత్రాలు ఆపుకోలేరు. అన్నం తింటున్నప్పుడు మలం కాని మూత్ర కాని విసర్జనం చేయవలసి వచ్చింది తెలియక. ఇవన్నీ మరి చూడండి, యమధర్మరాజుకి తెలుసు ఎవడికి ఏ సృష్టిలో ఏమవుతుందో, అందులో ఈ దిక్కుమాలిన కలియుగ మానవులు ఓపిక తెలుసాయని. వీళ్ళందరికీ తెల్లారులేస్తే అన్ని రోగాలు, షుగర్ ఒకడు వగరొకడు, అన్ని శరీరం నిండా ఫ్యాక్టరీలు పెట్టేశాడు దేవుడు, అనారోగ్యం ఫ్యాక్టరీలు. ఉప్పు తింటే బీపీ వాడు ఐపీ పెట్టేస్తాడు, ఇదొక రోగం. అంచేత ఈ రోగాల వల్ల భోజనం చేస్తున్నప్పుడు మలమూత్ర విసర్జన వచ్చినటువంటి వాడు స్నానం చేసి 3 సార్లు కేశవాయు స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ ఆచమనం చేస్తే పవిత్రుడు అవుతాడు. ఇక ద్వాదశి నాడు ఉపవాసం ఉన్నాక ఎవడో ఒక్కడికైనా సరే స్వయం పాకం భోజనానికి కావలసిన దానం కాని మంచినీరు కాని ఇచ్చుకుని తాను భోజనం చేయాలి. తెలియక వాడి జీవితంలో ఒక్కనాడు కూడా ద్వాదశి నాడు ఉపవాసం ఉండలేదు. అలా ద్వాదశి వ్రతం అనేది తెలుసుకోకుండా దాన్ని పట్టించుకోకుండా చచ్చిపోయాడు. అటువంటి వాడు నా లోకానికి వచ్చేస్తాడు. అందువల్ల అటువంటి వాడికి ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే, జీవితంలో 1 ఏడాది పాటు ద్వాదశి వ్రతాలు అనేది చేయాలి. ఆ ద్వాదశి వ్రతాలు ఎటువంటివో వివరించాడు, చాలా అత్యద్భుతమైనవి. దానిని మేము మొన్ననే ఈ పురాణం వస్తుందని తెలుసు గనక మాకు నిరంతరము ఇవి తప్ప ఈ వ్రతాలు తప్ప మరొకటి ఎరగనటువంటి కొంతమంది భక్తులు ఉన్నారు. ఆ వల్లి గారు, బాలకృష్ణ గారి భార్య సరోజిని గారు, రాజ్యలక్ష్మి గారు, మా సాయిలీల ఇలాంటి వాడు కొంతమంది ఉన్నారు, ఈ సంధ్యాదేవి, వీళ్ళంతా ఏమిటి ఏమంటే పురాణం వస్తుందంటే ముందే మాకు అందులో ఉండే వ్రతాలు ఇచ్చేయండి లిస్ట్ అంటారు. అందుకని వాళ్ళ కోసం ఏం చేసామంటే ప్రింట్ కూడా చేసేసాం. ఇప్పుడు ఈ ప్రింట్ కాపీ మీరే పంచిపెట్టండి అంటే ఎంతమందికి పంచిపెట్టడానికి ఒక్కొక్కడికి రూపాయి చొప్పున ఖర్చు పెట్టే ఓపిక నా దగ్గర లేదు గనక ఈ ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఇది తీసుకెళ్ళి ఫోటో స్టాడ్ తీసుకుని నాకు ఒరిగలు మొత్తం పైకివ్వండి, పట్టుకెళ్ళి పట్టుకుపోకండి. ఇందులో మొత్తం ద్వాదశి వ్రతాలు దానిది. ఈ యమధర్మరాజు గారు పరమ పుణ్యాత్ముడైన భగీరథుడికి చెప్పిన ద్వాదశి వ్రతం యొక్క ఆ విశేషాలు మీకు చెబుతున్నాం. ఇందులో ఏమిటంటే మొత్తం సంవత్సర కాలం ద్వాదశులు ఉంటాయి కదా, ప్రతి నెలకి 2 ద్వాదశులు ఉంటాయి, శుక్లపక్షం కృష్ణపక్షం. మొత్తం కామన్ నియమాలు కొన్ని, ప్రతి నెల వచ్చే నియమాలు కొన్ని ఉన్నాయి. అందులో మొట్టమొదటి ఏమిటంటే, మేము ద్వాదశి వ్రతం చేస్తామని సంకల్పించుకున్నవాడు ఏదో ఒక ద్వాదశి నుంచి ప్రారంభించవచ్చు. వీలుంటే ఆషాఢం నుంచి ప్రారంభిస్తే మంచిది, అలా కాకపోయినా ఎప్పుడు మొదలు పెట్టినా మొత్తం మీద సంవత్సరం పూర్తి చేయాలి. మొట్టమొదటి ఏంటంటే బంగారంతో విష్ణుమూర్తి యొక్క ప్రతిమ, అందులో అమ్మవారు లక్ష్మి కూడా ఉండాలి, లక్ష్మీనారాయణుల యొక్క ప్రతిమ చేయించుకోవాలి. ఓ రూపు అన్నమాట, ఆ రూపు ఉఫ్ఫు అంటే ఎగిరిపోయేటటువంటి రూపు కాకుండా పిసిరుగొట్టుదనంతో కాస్తంతైనా సరే. ఎందుకంటే దానం ఇచ్చేసే దృష్టితో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ దొరుకుతాయో తెలియదండి, ఇది ఇంత ఉంటుంది, అది ఉఫ్ అంటే ఎగిరిపోతుంది, అటువంటిది కావాలని వెతుక్కొస్తూ ఉంటాం మనం. మరీ అంత లోపితనంతో కాకుండా వీరున్నంత శక్తిని బట్టి ఒక రూపు చేయించుకోమన్నారు. సంవత్సరం పాటు ఈ రూపుని ఆ మందిరంలో తమ మందిరంలో పెట్టుకుని గంధం పుష్ప అక్షతలతో పూజ చేస్తాం. సంవత్సరం పూర్తయిన తర్వాత దీనిని పౌరాణికునికి దక్షిణతో పాటు దానం ఇవ్వాలి. ఇదంతా ఈ కాగితంలో పూర్తిగా వివరాలు ఉంటాయి. ప్రతి ద్వాదశి నాడు కూడా కృష్ణపక్షమైనా శుక్లపక్షమైనా నక్తం చెయ్యాలి. నక్తం అనగా పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం సూర్యాస్తమయం అయ్యాక నక్షత్ర దర్శనం చేసి భోంచేయడం. అర్ధరాత్రి 12 అయినా మేఘాలు కమ్ముకుని మాకు నక్షత్రాలు కనపడటం లేదు, ఈలోపు కడుపులో కళ్ళు తిరిగి నక్షత్రాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి, అప్పుడేమిటి అంటే 7 గంటలు దాటితే గనక అది నక్షత్ర దర్శనంతో సమానమని శాస్త్రం చెబుతోంది. ఆఫ్టర్ 7 నక్షత్రాలు కనపడకపోయినా శుభ్రంగా ఏదో ఒక 4 కేజీలతో పులిహోర చేయించుకుని, చక్కెర పొంగలు చేయించుకుని, దద్దన్నం చేయించుకుని భోజనం చేయవచ్చు. ఆ తర్వాత ఈ నక్త దర్శనం చేసేవాళ్ళు అందుకు ముందుగా స్వయంపాకం, ఆ రోజు ఉదయం కానీ సాయంకాలం కానీ వాళ్ళు సాధారణంగా సాయంకాలం భోజనం సమయంలో కొంచెం ఖాళీ ఉంటుంది కనుక సాయంకాలం అయితే స్వయంపాకం ఇచ్చుకొని భోజనం చేయాలి. సూర్యోదయానికి పూర్వం లేవాలి. ద్వాదశి వ్రతం చేసేవాడు 8 గంటలకు లేస్తే పనికిరాదు ఆ ఒక్కరోజు. అగ్నిహోత్రానికి నమస్కారం చేసుకోవాలి, అగ్నిహోత్రం చేయాలి. ఆ తర్వాత ఈ లక్ష్మీనారాయణ యొక్క ప్రతిమకి అర్చన చెయ్యాలి. ఇవన్నీ నేను చెప్పినా మీకు గుర్తుండవు కనుక పాంపులెట్ వేయించేశాం. విష్ణువు యొక్క అష్టోత్తరంతో కానీ కొంచెం ఓపికన్న వాళ్ళు సహస్రనామాలతో కూడా అర్చన చెయ్యొచ్చు. వీలుని బట్టి స్వామివారికి అమ్మవారికి మల్లెలు, చామంతి, గులాబీ, మందారాలు, పారిజాతాలు, బంతి పువ్వులు, కలుపు పువ్వులు, తామర పువ్వులు, సన్నజాజులు, అమ్మ ఈ సోది పువ్వులతో మాత్రం అర్చన చేయకూడదు, కొంత దయచేసుకునండి. విరజాతులు ఈ సుగంధ పుష్పాలతో పూజ చేయండి. 108 తులసి దళాలతో పూజ చేస్తే ఉత్తమోత్తమంగా చెప్పారు. ఆ ద్వాదశి ఉపవాసం ఉన్ననాడు ఎంతో కోపం తెప్పిస్తారట. మన సత్యనారాయణ అంటే వాడు పక్కన చేరుతాడు, తెగ తిరుతాడు మనని, మన ఒళ్ళు మొండుతుంది. ఆ పడగ కొబ్బరికాయ విడిపెట్టి వాడు ఎత్తి మీద కొడతాం అనుకోడు బాబు. ఆ ఒక్కరోజుకి ఎవరిని తిట్టరాదు, ఎంత కోపం వచ్చేలా చేసినా సరే. ముఖ్యంగా భార్యాముడులు ఆ రోజు మనల్ని తెగ పరీక్షిస్తారు మగవాళ్ళనైతే, భర్తలు భార్యల్ని పరీక్షిస్తారు కొంతమంది. ఆ పరీక్షలో నెగ్గి బయటపడాలి. ఏ పుణ్యాత్మురాలు లాగి గ్లాస్ పెట్టి కొట్టింది అనుకోండి భర్తని, వాడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొట్టినా సరే సెకండ్ చూలిసిందే ఆ పోటీకి. అలాగే ఈయన గారు ఆవిడ రెచ్చిపోయి బాధేసిన ఆ ఒక్క పోటీకి శాశ్వతం. ఆ భోజనం అయ్యాక ఎరా ఇందాక కొట్టే కొబ్బరికాయతో ఇప్పుడు రా చూసుకుందామా, తర్వాత వీలును కూడా చూసుకోవచ్చు. కనుక ఆ ద్వాదశి నక్తం అయ్యేంత వరకు ఎవరిని తిట్టరాదు. సాయంత్రం ఈ బ్రాహ్మడికి స్వయంపాకం ఇచ్చి భోజనం చేయాలి. ఇక ద్వాదశి నాడు కఠోర నియమం ఏమిటంటే ఆ పగలంతా ఉపవాసం ఉన్నవాడు పాలకి సంబంధించింది ఏం తీసుకోకూడదు. అన్నంలో మాత్రం శుభ్రంగా పెరుగది పోసుకోవచ్చు, కానీ ఆ పగలు మాత్రం ఉపవాసం ఉంటాడుగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు. పాల సంబంధమైనది అనగా పాలు కాని, కాఫీ కాని, టీ కాని, మజ్జిగ కాని, పెరుగు కాని, ఆ మట్టు ఒక సేరు వెన్న కాని, 2 సేర్లు పెరుగు కాని, లస్సీ కాని ఇవేం కూడా పనికిరావు. సాయంత్రం భోజనంలో పనికొస్తుంది నక్షత్ర దర్శన అనంతరం. మరి పగలు ఎలాగంటే ఉపవాసం మాకు కొంచెం కళ్ళు తిరుగుతూ ఉంటాయంటే ఏదో వీళ్ళు పెట్టి ఒక బిందెడు ద్రాక్ష రసమో ఓ అరవిందెడు బస్తాకాయ రసమో, బస్తాకాయలు కాదు బస్తాకాయలు తెచ్చుకుని రసం తీసుకుని తాగవచ్చు వారు ఓపిక. అది ఇవి పనికిరావు. ఇక ఆషాఢ శుద్ధ ద్వాదశి ఆనాడు తేనె నివేదన చెయ్యాలి. పూజ అయిన తర్వాత దేవేశః శ్రీధరః ప్రియతాం అని నీళ్లు చేతిలోకి తీసుకుని పళ్ళల్లోకి విడిచిపెట్టాలి. సాయంత్రం స్వయంపాకం ఇచ్చేవాడు దాంతోపాటు ఒక యజ్ఞోపవేదం కూడా ఇవ్వాలి. ఇది ఆషాఢ శుద్ధ ద్వాదశి. ఆషాఢ కృష్ణపక్షంలో వచ్చే ద్వాదశి నాడు ఉదయం తేనె నివేదన చేయాలి. మధు నివేదన. మరి సాయంత్రం స్వయంపాకం ఇచ్చేటప్పుడు దాంతోపాటు జీడిపప్పు దానం చెయ్యాలి. జీడిపప్పు ఎంత దానం చెయ్యాలి? 2 పలుకులు దానం చేస్తే జీడిపప్ప కాదు, 1/2 కిలోకి తక్కువ కాకుండా చెయ్యాలి. ఇంకా శ్రావణ శుద్ధ ద్వాదశి ఉదయం తేనె నివేదన చెయ్యాలి. సాయంత్రం స్వయంపాకంతో పాటు నేతిని దానం చెయ్యాలి. ఆవు నెయ్యి అనేది లేదు. ఆవు నెయ్యి అయినా ఇవ్వచ్చు, గేదె నెయ్యి అయినా ఇవ్వచ్చు, కానీ పెద్ద పులి నెయ్యి మాత్రం పనికిరాదట. అత్యంత అది రాయలేదు ఇక్కడ. అంటే ఎందుకని మీరు హాస్యాలు ఆడుతున్నారు అనుకోకండి సుమా. మా అడవుల్లో తిరిగే కొండ జాతి వాడు పులిపాలు కోసుకొస్తారు, ఆ పులిపాలు తోడుబెట్టి అందులో చాలా ఎక్కువ నెయ్యి వస్తుంది, అది కూడా దానం చేసేవారు, అది దోషం. ఇప్పుడంటే అసలు పులి ఎక్కడ దాన్ని పతకనిస్తున్నామో మనం. అంచేత దొరకడం లేదు, కానీ ఏమో ఏ అదృష్టం దొరికినా దొరికితే అవి పట్టుకొచ్చి ఇస్తానంటే కుదరదు. కనుక ఉన్నది ఉన్నదిగా చెబుతాడు యమధర్మరాజు గారు. పులిపాలతో సంబంధం అయితే పనికిరాదు. ఇంకా శ్రావణ మాసంలో కృష్ణ ద్వాదశి తేనె నివేదన ఉదయం సాయంత్రం స్వయం పాకంతో ఆవు పాలు ఆవు పెరుగు దానం. భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు సగ్గు బియ్యము సేమ్యాలతో చేసిన పాయసం నివేదన చేయాలి, అన్నపు పాయసం నివేదన పనికిరాదు. ఈ నివేదన ఉపవాసం ఉన్న వాళ్ళు సాయంత్రం దాకా అట్టే పెట్టుకుని కొంచెం తాము తినాలి. భాద్రపద కృష్ణ ద్వాదశి నాడు తేనె నివేదన చెయ్యాలి, సాయంత్రం స్వయం పాకంతో పాటు సుగంధ ద్రవ్యం సెంటు దానం చెయ్యాలి. ఆశ్వీజ శుద్ధ ద్వాదశి నాడు తేనె నివేదన చేస్తాం, సాయంత్రం స్వయం పాకంతో పాటు తేనె దానం చేస్తాం. ఆశ్వీజ కృష్ణ ద్వాదశి నాడు నివేదన ఏదైనా ఒక తీపి పదార్థం చేస్తాం, ఉత్తి బెల్లం తీపింటే కుదరదు, వండింది పనికి వస్తుంది. సాయంత్రం స్వయం పాకంతో పాటు వస్త్రదానం ఇవ్వాలి. అధిక మాసమైనా నిజ మాసమైనా సమానమే, రెండు ఒకటే. అధిక మాసం వచ్చిందండి ఆశ్వీజం అంటే అది ఇది కూడా చెయ్యాలి, రెండుకి ఒకటే నియమం, తేడా ఉండదు. ఇంకా కార్తీక శుద్ధ ద్వాదశి మరియు కృష్ణ ద్వాదశి నాడు రెండింటికి ఒకటే అగ్నిహోత్రాన్ని ఆరాధించాలి, మామూలు అర్చన చేస్తాం. ఆవుకి దూడకి కూడా పూజ చెయ్యాలి, ఆవుకి దూడకి నువ్వులు కాని నువ్వు పప్పు కాని పెట్టాలి. సాయంత్రం స్వయం పాకంతో పాటు వెండి దానం చెయ్యాలి. ఇక కార్తీక ద్వాదశి నాడు మహావిష్ణువు నిద్రలేస్తాడు కనుక ఆ రోజు గోపూజ మంత్రాలు ప్రత్యేకమైన మంత్రాలు ఇచ్చాడు, అవన్నీ కూడా మీకు ఈ పాంప్లెట్ చదువుకుంటే అర్థమవుతాయి. ఇక నక్తానికి ముందు లక్ష్మీదేవిని బ్రహ్మాణీ దేవతని మాతృగణాలని పితృగణాలని నాగదేవతని పర్వతాన్ని కదంబ వృక్షాన్ని పూజించాలి. మార్గశిర శుద్ధ ద్వాదశి నాడు చెరకు గాని చిమ్మిలి అంటే నువ్వు పప్పును బెల్లము మొదలైనవి కలిపి చేస్తారు చూశారు మనకి నాగులు చదువుతున్నాడు, అది నివేదన చెయ్యాలి. సాయంత్రం స్వయం పాకంతో పాటు ఆ మాత్రం బెల్లం దానం చెయ్యాలి. మార్గశిర కృష్ణ ద్వాదశి నాడు ఎండు ద్రాక్ష పొడి నివేదన చెయ్యాలి, సాయంత్రం స్వయంతో పాటు స్వయం పాకంతో ఆ ఒక్కరోజు మాత్రం వంకాయ తప్ప నాలుగు రకాల కూరలు దానం ఇవ్వాలి. పుష్య శుద్ధ ద్వాదశి అమ్మా మనకి తెలుసుంటే తెలుసుంటుంది, అయినా సరే నియమం నియమం, వంకాయ ఇవ్వకూడదని నాకు తెలుసు అంటే నేనేం చెబుతాను, నీకు తెలుసో లేదో తెలియదు కనుక ఈ పాంపులెట్ చేయడం. అంచేత ఉల్లిపాయ దానం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, నాకు ఏం చేస్తారు తెలియక. అంచేత ఇవన్నీ నియమాలు చెప్పేస్తాం అంతే. ఇక పుష్య శుద్ధ ద్వాదశి నాడు సూర్యార్చన సూర్యుడి యొక్క కథ వినడం చెయ్యండి. సాయంత్రం స్వయం పాకంతో పాటు మళ్ళీ సుగంధ ద్రవ్యం. పుష్య మాసంలో కృష్ణ ద్వాదశి నాడు ఉదయం తేనె నివేదన, సాయంత్రం స్వయం పాకంతో పాటు తోచినండి రూపాయి బిళ్ళలు. పూర్వం వెండి బిళ్ళలు అన్నారు, బంగారం బిళ్ళలు అన్నారు, ఇప్పుడు రూపాయి బిళ్ళలు అన్నారు. మాఘశుద్ధ ద్వాదశి నాడు ఉదయం తేనె నివేదన, అర్చనానంతరం ఒక ముత్తైదు బ్రాహ్మణ స్త్రీని పిలిచి పసుపు కుంకుమ ఆవిడకు చీర జాకెట్టు ఇవాళ కట్టుకుంటే రేపు దాడిస్తే రంగు వెలిసిపోయేదో చిరిగిపోయేదో తప్ప కాస్త మంచి చీర దానం చెయ్యాలి సాయంత్రం స్వయం పాకంతో. ఇక మాఘమాసంలో కృష్ణ ద్వాదశి నాడు ఉదయం తేనె నివేదన, అర్చనానంతరం 12 సంవత్సరాల లోపు ఉండే ఒక విప్రబాలికకి 12 ఏళ్ల లోపు ఉండే బాలికకు అనమాట బాలాకుమారి అంటాం, పసుపు కుంకుమ వస్త్రం మంచిది ఇవ్వాలి. ఆ వస్త్రం కట్టుకోగానే వెనకాతలు చిప్పు దిగిపోయేది ఇవ్వకూడదు. సాయంత్రం స్వయం పాకంతో పాటుగా ఆవు పంచకం కాస్త గోమూత్రం కూడా ఒక గిన్నెలో, ఇందులో పంచకం కలిపేమని కాదు సుమా, స్వయం పాకంలో ఇమ్మంటే కలిపేసి ఇచ్చేసి వాళ్ళు ఉంటారు, అలా కాదు, ప్రత్యేక ఒక పరిణలో దాంతోపాటు గంగాజలం ఒక పరిణె, నెయ్యి 1 కిలో, కందులు కందిపప్పు 2 కేజీలు, ఒక పండు దానం చెయ్యాలి. ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి నాడు తేనె నివేదన, సాయంత్రం స్వయం పాకం. ఫాల్గుణ కృష్ణపక్షంలో వచ్చే ద్వాదశి నాడు తేనె నివేదన, సాయంత్రం దంపతి పూజ, స్వయం పాక దానం. చైత్ర శుద్ధ ద్వాదశి నాడు ఉదయం మటుకులు పళ్ళు చెరక ముక్కలతో లక్ష్మీనారాయణ సువర్ణ ప్రతిమ పక్కన రాగి కలశ స్థాపన చెయ్యాలి. ఆ రోజు అఖండ దీపారాధన చెయ్యాలి నేతితో. సాయంత్రం నక్తానికి ముందు ఈ కలశం వస్త్రం స్వయం పాకంతో పాటు దానం ఇవ్వాలి. ఇక చైత్ర కృష్ణద్వాదశి నాడు ఉదయం తేనె నివేదన. ఈ రోజు సాయంత్రం స్వయం పాకంతో పాటు లక్ష్మి యొక్క రూపు దానం. వైశాఖ శుద్ధ ద్వాదశి వైశాఖ కృష్ణద్వాదశి నాడు సమానంగా తేనె నివేదన, సాయంత్రం స్వయం పాకం. ఆ తర్వాత ద్వాదశి మొత్తం 12 వ్రతాల మహాత్మ్యాన్ని శ్రవణం చెయ్యాలి. జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి నాడు గుడాన్నం అంటే బెల్లంతో వండిన అన్నం, అదే మనం చక్కెర పొంగల్ అంటున్నాం. చక్కెర పొంగల్లో చక్కెర వేస్తాం, ఇందులో చక్కెర బదులు బెల్లం వేస్తాం. జీడిపప్పులు కిస్మిస్ బాదం పప్పులు ఇవన్నీ వేసి మంచి చక్కగా వండడం చేతైన వాళ్ళు వండుకోండి, లేకపోతే సలహా అడగండి ఎలా వండాలో చెబుతాం. అది చక్కని అద్భుతమైన గుడాన్నాన్ని నివేదన చెయ్యాలి, అర్చన చేసుకోవాలి. సాయంకాలం నారదుని యొక్క చరిత్ర వినాలి. స్వయం పాకదానం యథా ప్రకారం. ఇంకా కృష్ణ ద్వాదశి నాడు తేనె నివేదన, సాయంత్రం ద్వాదశి వ్రతం యొక్క ఉద్యాపన కార్యక్రమం. ఏడాది అయిపోతుంది గనక. అలాగే ఎవరైనా సరే ఎప్పుడు మొదలు పెడితే అప్పుడు మళ్ళీ ఏడాది వరకు కొనసాగాలి కనుక అయ్యాక ఉద్యాపన. ఆ ఉద్యాపన నాడు ఏం చెయ్యాలి అనేది ఇదిగో ఈ పాంప్లెట్ లో వేశాం. కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు చాలా తేలిక, ఇదేం పెద్ద కష్టం కదా, అంతా లెక్కేస్తే ఏడాది మొత్తం మీద మహా అయితే 1000 రూపాయలు సంవత్సరానికి. ఆ మాత్రం 4 సినిమాలు చూడడంలా. కాబట్టి నక్తం కనుక పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం భోజనం చేయడంలో పెద్ద కష్టం కాదు. పగలు కూడా కాస్త రసాలు పళ్ళరసాలు తాగొచ్చన్నారు కనుక ఓపికను పెట్టి బిందెలు రెడీ చేసుకోవచ్చు కనుక ఆభ్యంతరం లేదు కనుక ఇది ఫోటోస్టాట్ తీయించుకొని, లేదా పుణ్యాత్ములు ఎవరన్నా ఓ 50 కో 50 కాపీలు తీయించి పంచిపెడితే అది వారికి పుణ్యం కనుక ఈ కాపీ మాత్రం నాకే ఇచ్చేసి మిగతా కాపీలు వారు చూసుకోండి. ఈ మొత్తం సంవత్సర కాలము చేసినటువంటి వాడు శాశ్వతంగా మళ్ళీ భూలోకానికి తిరిగి రాకుండా వైకుంఠంలో ఉంటాడు. ఈ ద్వాదశి నాడు తెలియక కూడా ఉపవాసం చేసినా వాడు ఎంత గొప్ప అడుగుతాడంటే, పూర్వం చాలా మహానుభావుడు ఒక ఆయన ఉండేవాడు రంతిదేవుడు అని. ఆయన చాలా పుణ్యాత్ముడు, తనకున్న సంపదలన్నీ దానం చేసేసాడు, చివరికి పేదపడ్డాట. వెనక ముందు చూడకుండా ఇష్టం వచ్చినట్టు దానం చేశాడు, వచ్చిన వాడికల్లా లేదనకుండా దానం చేశాడు మహారాజు గారే. కానీ మొత్తం దానాలు చేయగా చేయగా చివరికి కటిక దారిద్ర్యం వచ్చింది ఆయన. చివరికి దారిద్ర్య బాధతో పీడింపబడిన దానం మాత్రం మాండట ఆయన. ఆ రక్తంలో ఉండాలి, దరిద్రుడైనా సరే లెక్కలేదు. ఒకనాడు ఈయన ఇంకా రాజ్యం అంతా పోయి దారిద్ర్య బాధకి ఎందుకు వచ్చింది ఈ నగరంలో అనుకుని భార్యని పిల్లల్ని వెంట పెట్టుకుని అడవికి వెళ్ళిపోయాట. అడవిలోకి వెళ్ళి ఆకులు పళ్ళు కోసుకు తింటున్నాడు. భగవంతుడు పరీక్షలు రకరకాలుగా ఉంటాయి. ఒకనాడు ఇలా ఉండగా ద్వాదశి వచ్చింది. ఆ రోజు ద్వాదశి నీనికేం తెలుసు తెలియదు, అడవిలోకి వెళ్ళాక మధ్య పోయింది అన్ని పోయాయి. ఆ ద్వాదశి నాడు ఈయన పరీక్షించడానికి అప్పటికి దాదాపు నెల్లాళ్ళు అయిందట వాళ్ళకి తిండి దొరికి. ఆ రోజు ఉదయమే నెయ్యి, నెయ్యి అంటే ఏదో కాస్త కొస్తగా జాడి జంపుడు నెయ్యి, బ్రహ్మాండమైన నెయ్యి కుమకుమకుములు ఆడిపోతుంది. అప్ప కొన్ని చోట్ల నెయ్యి ఉంటుంది, ఆ నేతి వాసన చూస్తే భలే ఉంటుంది. కొన్ని చోట్ల కంపు అన్నంలో నెయ్యి వేస్తారు, అన్నం తినలేము మనం. నెయ్యి చాలా గొప్పది, అరుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. పూర్వం ఓ జమీందారు గారు బొబ్బట్లతో భోజనం పెట్టాట. అందరూ భోజనం చేసిపోతున్నారు, భోజనం చేయడమే కానీ ఎవరికి ఇంటికి పట్టుకెళ్ళకూడదు అన్నట్టు ఆయన. అందుకని ఎవరికి వాళ్ళు తింటున్నారు, ఎంతలో ఒక ఆయన ఇలాంటి వాడు ఒకడు ఫోన్ చేసి ఈయనంటే ఈయన కాదు, ఒక ఆయన ఫోన్ చేసి ఈ చెంగుల కప్పుకుని వెళ్ళిపోతున్నాడు, కాపుల వాళ్ళు అనుమానం వచ్చి ఏమిటన్నారు, మెమ్మెమ్మే తెప్పెప్పన్నాడు, దొరికిపోయాడు ఆయన. చూస్తే ఓ పళ్ళెం నిండా బొబ్బట్లు పెట్టుకుని దాని మీద పంచి కప్పుకి వెళ్ళిపోతున్నాడు పాపం. బొబ్బట్లు రుచిగా ఉన్నాయని కక్కుర్తి పెట్టాడు. తీరా బొబ్బట్లు ఎత్తుకుపోయి వాడిని ఏం చేస్తారు, అన్నదానం చేస్తూ వాడిని ఏం శిక్షించగలరు. అందుకని తీసుకెళ్ళి ఆ అన్నదానం చేస్తున్నటువంటి జమీందారు గారి దగ్గర తీసుకెళ్లి, మహాత్మా ఈయన ఎవడో బొబ్బట్లు కొట్టుకుపోతూ దొరికాడండి అన్నట్ట. ఏమయ్యా ఏమిటి పని అన్నాడు ఆయన. ఏం చేయనండి, నేను ఎక్కడి నుంచో వచ్చాను, బొబ్బట్లు వలే ఉన్నాయి, నేదిన్నా మరి మా భార్య పిల్లలు ఏమైపోతారండి, భార్యాపుత్రులు, వాళ్ళ కోసం కక్కుర్తి పట్టాను మహారాజా అన్నట్ట. నీ మొహంలో ఉంది, ఉత్తి పప్పట్లు తింటే నీ పిల్లలు నీ భార్య కడుపు నొప్పితో బాధపడరా, ఓ దాడి చెంపులు నెయ్యి కూడా పట్టుకోపోయావు అన్నట్టు ఆయన. అది వాడికి పనిష్మెంట్, నెయ్యి ఇచ్చి పంపించాడు. ఎందుకు చెబుతా అంటే పప్పట్లు నెయ్యి ముంచుకు తింటే ఆ టేస్ట్ వేరు. అచేత పాపం భగవంతుడి మొట్టమొదట బ్రహ్మాండమైన గుమగుమలాడే ఒక దాడి చెంపుడు నెయ్యిను, దానితో పాటు పక్కన పాయసం, మంచి భోజనం, దాంతో పాటు నీరు కూడా ఉన్నాయట. ఒక్కరే నాడుదయంబున నేయి పాయసంబు జలమును భక్ష్యముల్దొరుగా కుడువ మిక్కిలుత్సహించే. ఒకనాడు ఉదయం ఈ నెయ్యి పాయసం ఇవన్నీ దొరక్క అమ్మయ్య నెల్లాళ్ళ నుంచి మలమల మాడుతున్నాం, ఈ నెయ్యి కలుపుకుని ఈ పాయసం తిని శుభ్రంగా ఈ మంచినీడు తగ్గుతాం, ఈ భక్ష్యాలు తిందామని తన పిల్లల్ని భార్యని అందరినీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాడు. వడ్డించుకుందాం అనుకుంటూ ఉంటే ఎంతలో ఒకడు వచ్చాట. ఒక అతిథి వచ్చి, బాబోయ్ ఆఖరికి మలమల మాడిపోతున్నాను, ఆ భక్ష్యాలు ఆ పాయసం పెట్టాడు అన్నట. సగం తీసి వాళ్ళకి పెట్టాడు. ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టగలమా? ఆయన పెట్టేశాడు మహాత్ముడు కనుక. ఇంతలో ఇంకోడు వచ్చాడు, బాబు మిగతా రాకేమన్నాడు, వాడికి మిగతా పాయసం అది ఇచ్చేశాడు. మొత్తం పాయసం అయిపోయింది. ఇంకోడు వచ్చాడు, అయ్యా నెయ్యి కాస్త మిగిలినట్టుంది, మా ఇంట్లో వాళ్ళకి నెయ్యి కావాలంటే అది ఇస్తారా అన్నట్టు పట్టుకుపోయి చెమ్మన్నట్టు దాడి చెమ్మ ఆయన పట్టుకుపోయాడు. ఇంకేం మిగిలింది? నీరు ఒకటి మిగిలింది. కనీసం ఈ నీరన్నా తాగి ఆకలి దాహం తీర్చుకుందాం, కొంత మంచినీరు తాగినా తప్పిక అరికట్టబడి శక్తి వస్తుంది శరీరానికి. అంచేది మంచినీళ్ళు తాగుదాం అనుకుని ఆ నీళ్ళను తీసుకోబోతూ ఉంటే అక్కడికి వచ్చాట ఒక చండాలుడు, నల్లగా చెమట్లు కక్కుకుంటూ కుక్కలు గుంపుతూ వచ్చాట. వచ్చి హీనుడ చండాలు మానవ కులనాథ తప్పి మానదు అవులంబోనేర నీకు చిక్కిన పానీయము నాకు బ్రోసి బ్రతికింపగదే. హీనుణ్ణి చండాల కులంలో జన్మించాను మహారాజా, ఇంకా నడుగు అడుగు తీసి అడుగు వెయ్యలేనంత తప్పిక పిపాస నన్ను బట్టి పీడిస్తోంది, చచ్చిపోయేటట్టు నా దాహంతో అవతలకి వెళ్ళలేను. నీకు దొరికిన మంచినీళ్ళు నాకు పోసి నన్ను బతకనివ్వా, నన్ను బతికించవా అని అడిగాడు కుక్కలతో పాటు పోయిగా. అప్పుడు ఈయనేమనుకున్నాడు, భార్యకి చూశాడు ఆవిడ దాహంతో చచ్చేటట్టుంది, పిల్లలు అలాగే ఉన్నారు, ఎవరికి వాళ్ళు అక్కడ డామ్ అనేటట్టున్నారు, అయినా వచ్చిన వాడి కంటే నేను ఎక్కువ కాదు, నా కుటుంబం ఎక్కువ కాదు అనుకున్నట్టే. బలవంతంబగు నీరు ఒట్టున నిజ ప్రాణావనోత్సాహి అయి అలయండేమియు వీని హృజ్జరము ఆయాసంబు నా జలదానంబునమాను నేడునను సర్వేశ్వరాధీనుడై జలముల్వోశనురంతి దేవుడు దయం చండాల పాత్రంబునం. చాలా భయంకరమైన పిపాస దాహంతో వీడు పీడింపబడుతున్నాడు. ఒక్క క్షణం ఆలస్యం చేస్తే చచ్చేటట్టున్నాడు. ఇతడి దాహబాధతో చచ్చిపోతే ఆ పాపం నాది, ఇంక వీడి నా జలదానంతో బతికించాలి అనుకున్నాడు ఆయన. నాయన నిజంగా నీకు ఇప్పుడు మంచినీడు పోస్తున్నాను, అన్నం కూడా పెట్టగలను నిజానికి ఇందాక వచ్చుంటే. ఇప్పుడు లేదు, ఆకలి దాహంతో ఉన్న నీకు ఒక్క మంచినీరు ఇవ్వగలిగే స్థితిలో ఉన్నాను ప్రస్తుతం. అన్నము లేదు కొన్ని మధురాంబులున్నవి త్రావుమన్నరావన్న, అన్నం లేదు ఈ మంచినీళ్ళు మాత్రమే ఉన్నాయి, మా తాగునాయన. శరీరధారులకు ఆపద వచ్చిన వారి ఆపదల్ క్రన్నన తీర్చి వారికి సుఖంబులు చేయుట కంటే ఒండు మేలు ఉన్నదే నాకు దిక్కు పురుషోత్తముడొక్కడ సుమ్ము పుల్కస. నాయన ఈ మంచినీరు తప్ప నీకేమి ఇవ్వలేకుండా ఉన్నాను, తాగు. శరీరం ధరించిన ప్రతి వాళ్ళకి ఎప్పుడు ఒకప్పుడు కష్టం వస్తుంది, కానీ వీడు తన కష్టం బదులు ఇతరుల కష్టాలే కష్టంగా భావించి వాళ్ళ కష్టం తీర్చి ఆకలి తీర్చి దాహం తీర్చి వాళ్ళకి ఆనందం చేకూర్చాలి. అంతకంటే గొప్ప ఉపకారం ఏమున్నది? పరోపకారం కోసమే ఈ శరీరం ఇచ్చాడు భగవంతుడు. నాకు దిక్క పరమాత్ముడు, వాసుదేవుడు, అనంతుడు, వైకుంఠుడు, విష్ణువు తప్ప మరెవరూ లేరు, కానీ ఈ నీరు తీసుకో అని వాడి యొక్క చేతుల్లో పట్టమని పోసేసేట మొత్తం నీరు. ఆ నీరు తాగేసేట, మిగిలిన నీరు కుక్కలకు పోసేసేట, శుభ్రంగా పోసేసుకుని బతికి బట్ట కట్టేట. ఇంకా వీడు అన్ని అయిపోయి కదా అక్కడ పారేశాడు. అప్పుడు ఒక చమత్కారం జరిగింది. ఆ చండాలుడు మాయమైపోయాడు. నేను ప్రత్యక్షమయ్యా. నేనంటే ఇక్కడ చెప్పేది యమధర్మరాజు గారు, అంచేత యమధర్మరాజు అయ్యట ఆయన. కుక్కలన్నీ యమకింకరులు. ఇందాక వచ్చిన వాళ్ళందరూ వరస పెట్టి బ్రహ్మ, శివుడు, విష్ణువు, వాళ్ళంతా బ్రహ్మాది దేవతలంతా ప్రత్యక్షం అయ్యారు. అహో ఎంత గొప్పవాడివి అని అదృష్టం, నీవు ఈరోజు ద్వాదశి, ఈ ద్వాదశి నాడు తెలుసు తెలియకో ఉపవాసం ఉన్నావు కుటుంబంతో పాటు, నీ ద్వాదశి వ్రతం భంగమయ్యే పాయసాదులు దొరికి తినలేదు నువ్వు, మాకు దానం చేసేసావు. ఆనాడు ద్వాదశి నాడు ఉపవాసం ఉంటే ఎవరికైనా ఏదైనా వస్తువు దానం చేస్తే వాడికి వచ్చే ఫలితం ఏమిటో తెలుసా? శాశ్వత వైకుంఠ పదవి. ఒక్క ద్వాదశి నాడైనా ఉపవాసం నగ్నం ఉండి ఆనాడు భోజన దానం చేస్తే, ఈ స్వయంపాకాదు దానం చేస్తే వాడికి అఖండ ఫలితం వస్తుంది అని శాస్త్రం చెబుతున్నది. ద్వాదశి వ్రతానికి సాటి వచ్చే వ్రతాలు లేవట, లక్ష్మీనారాయణులు పరమప్రీతి చెందుతారు. అటువంటి దినమునాడు నువ్వు ఇవి దానం చేసావు. పైగా దానం చేయడంలో కూడా ఆకలికి మాడుతూ నీకు వచ్చినవి దానం చేసావు, ఇది చాలా గొప్ప విషయం, వైకుంఠానికి రా అనగానే, అయితే ద్వాదశి అంత గొప్పదా అని అడిగాడు ఆయన. అవును నాయన, ఒక్కొక్క ద్వాదశి ఒక్కొక్క విష్ణువు యొక్క మెట్లుంటాయి అక్కడ, మొత్తం 12, 2, 24 ద్వాదశులు చెప్పారు మనకి. అధిక మాసం లెక్కలేదు, అంచేత అవి చేసినా నిజమాసం చేసిన దాంతో సమానమే, చెయ్యకపోతే దోషం. కాబట్టి మొత్తం 24 మెట్లు పెట్టారట వైకుంఠ సదనం దగ్గర. ఈ 24 మెట్లు బంగారపు మెట్లు ఎక్కించి స్వామి దగ్గరికి తీసుకెడతారట వైకుంఠ వాసులైనటువంటి జైవిజీలు అనేవాడు. ఎవరిని తీసుకెడతారు అక్కడికి అంటే, ఈ 24 ద్వాదశులు నక్తం చేసిన వారిని స్వయంగా వాళ్ళు వచ్చి ఒక్కొక్క మెట్టు దగ్గర స్వాగతం చెప్పి పుష్పాలతో పూజించి అభిషేకించి ఒక్కొక్క మెట్టు దగ్గర ఒక్కొక్క ఆభరణం పెడతారట వాడికి. అలా పెట్టి 24 మెట్లు ఎక్కించి శాశ్వతంగా వైకుంఠంలో గెస్ట్ హౌస్ ఉంటుంది, నైరుతి దిక్కున వైకుంఠ భవనం అంటారు దాన్ని, అక్కడికి తీసుకెడతారు. ఇంకా వాళ్ళు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా సరాసరి దర్శనానికి వెళ్ళేవాళ్ళు అనమాట. అంతేగాని ఇవన్నీ తోరాలు కట్టించుకుని 2 రోజులు క్యూలో ఉండి స్వామి దర్శనానికి ఇబ్బంది పడక్కర్లేదు, సరాసరి తీసుకెడతారు ఆ 24 మెట్లెక్కించి. ఆ మెట్లెక్కడానికి ద్వాదశి వ్రతం చెప్పబడి ఉన్నది అనగానే, అయితే నేను వైకుంఠానికి మీతో రానన్నట్టే. అదేమిటయ్యా నువ్వేమో ఈ వ్రతం చేసావంటే ఒక్క ద్వాదశే కదండి నేను చేసా, 24 ద్వాదశులు చేసి వస్తానన్నట్టే. వెంటనే ఊపుకుని వెళ్ళిపోలా, ఎంత గొప్పవాళ్ళు చూడండి మహాత్ములు. మనమైతే ఆనందంగా వచ్చి తీసుకుపోతాం అంటే విష్ణు అంత వాడు వచ్చేస్తాం అంటాం. ఆయన అలా అన్న, ఒక్క ద్వాదశి కాదు 24 పూర్తి చేసుకు వస్తాను. పైగా ఈ వ్రతానికి ఒక కిటుకు చెప్పాడండి, గుర్తుపెట్టుకోండి, తాము చెయ్యడం వల్ల వచ్చే పుణ్యమెంతో ఇతరులకు ఇది ప్రచారం చేసిన వాడు అఖండమైన ఫలితం పొందుతాడు. అందుకే నేను ఇవన్నీ ఉరికే చెబుతానండి. అంచేత చెప్పిన వాడికి ఇంత, ప్రచారం చేసిన వాడికి అద్భుతమైన ఫలితం. అందువల్ల ఈ మహారాజు ఏం చేశాట, నా రాజ్యం అందరూ ద్వాదశి చెయ్యండి అని ప్రచారం చేస్తాను ఏడాది పాటు. ఆఫ్టర్ 1 ఇయర్ మీరు విమానంతో వద్దురు గాని స్వామి అన్నట్ట. స్వామిని పంపాడు రాజ్యానికి వచ్చాట. 1 సంవత్సరం పాటు చాటింపు వేయించి ఆ రోజుల్లో పాంప్లెట్లు ఫోటోస్టాట్లు లేవు కనుక రాయించి వచ్చి పెట్టాడు అందరికీ రాజ్యం వారి, వారందరి చేత చేయించాడు. 1 సంవత్సరం అయ్యాక విష్ణువు వచ్చి మళ్ళీ వస్తావా అన్నట్ట. కాదు స్వామి, తనివి తీరడం లేదు నాకు, 1 సంవత్సరం అని 24 పోస్ట్ పోన్ చేసేట ఆయన వైకుంఠానికి వెళ్ళడానికి. 24 ద్వాదశుల చొప్పున చేశాడు. 24 ఆయనకు వచ్చేసింది. ఈలోపు రాజ్యంలో పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి ద్వాదశ అంటే వ్యాపించింది. అప్పుడు వైకుంఠానికి వెళ్ళి ఇక తిరిగి రాకుండా శాశ్వతంగా ఉన్నాడు. ఆయన ద్వారా లోకంలో వ్యాపించింది. అఖండమైన ఫలితమిచ్చే ఈ ద్వాదశి వ్రతాన్ని భగీరథ నువ్వు కూడా నీ రాజ్యంలో వాళ్ళందరికీ చెప్పు. కరపత్రాలు వేయించి పంచి పెట్టు. లోకంలో వాళ్ళందరి చేత ఆచరింప చేయించు. నువ్వు ఆచరించు. ఇది మహత్తరమైన ఫలితం సుమ. వాడికి పతనం లేదు, పతనం లేదు, పతనం లేదు అని యమధర్మరాజు భగీరథుడికి 3 సార్లు చెప్పాడు. ఇక ఆ తర్వాత తదినంతరమైనటువంటి అద్భుతమైన నియమాలు ఇంకా చెబుతున్నట్ట. చాండాలైహి శపచైహి స్పృష్టో విన్మూత్రే చకృతే ద్విజః త్రిరాత్రం తృప్రకుర్వీతం భుక్తో చిష్ట షడాచరీ. మనం ఏం చేస్తున్నామో తెలుసునండి, మలమూత్ర విసర్జన అనంతరం స్నానం చేయకుండా వచ్చి మామూలు ఇళ్లలో కూర్చుంటున్నాం. ఇది చాలా దోషం. ఇల్లు అంటే వైకుంఠంతో సమానం. అందుకని స్నానం చేయగలిగితే తదనంతరం మల విసర్జన అనంతరం స్నానం, మూత్ర విసర్జన అనంతరం ఆచమనం చెయ్యాలి. ముసలి వాళ్ళు అయిపోయిన వాళ్ళకి ఎక్కువసార్లు అనారోగ్యం వల్ల ఈ విరోచనాదులు విడుతున్నటువంటి వాళ్ళకి మాత్రం అస్తమాడు స్నానం చేసి వస్తే వీడు చస్తాడు. అందుకని ఆచమనంతో సరిపెట్టారు. అంత అనారోగ్యం ఆ రాత్రి సమయంలో కట్టాక అరికట్టాక మందు వల్ల అప్పుడు మొమ్మారు ఆచమనం చేసి శుద్ధి అవుతాడు. ఓపిక ఉన్నటువంటి వాడు మాత్రం 1-2 సార్లు మూత్ర మలాది విసర్జనలు కడితే స్నానం చేసి భక్తుడు అవ్వాలి. ఎంగిలి పెడితే వాడు చాలా పాపాత్మట. ఎంగిలి అంటే ఏమిటి, గ్లాసులో మంచినీళ్ళు పోసుకుని మనం ఏం చేస్తున్నాం, సగం ఇలా ఎత్తిపోసుకుదాగి పక్కవాడికి ఇస్తాం, అది ఎంగిలి మంచినీళ్ళు. యాత్రలలో పెడుతున్నప్పుడు తప్ప ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇది పెద్ద దోషం. యాత్రలలో ఆచమనంతో దోషం పోతుంది. కానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎంగిలి నీళ్లు తాగడం, ఎంగిలి అన్నం తినడం. ఎంగిలి అన్నం అంటే ఏమిటి, ఒక్క భార్యాభర్తలు తప్ప తక్కినటువంటి వాళ్ళు ఈ కంచంలో తిని పక్కవాడికి వేయడం, లేదా అన్నం తింటూ తింటూ కాస్త అటు ఇటు ఎవడు చూడకుండా మిగిలిపోయింది నా గిన్నెలో వేయడం, బూరెలు కాసిన అటు ఇటు చూడకుండా కొంగురు కట్టి పట్టుకుపోవడం, ఇవన్నీ భయంకరమైన ఎంగిలి. తాము ఇంటికి వెళ్ళాక మళ్ళీ 2వసారి తిన్నా అది ఎంగిలి, ఇతరులకు పెడితే అది మరీ దోషం. ఈ ఎంగిలికి ఏమిటి ఉచ్చిష్టానికి, వీడు 7 రోజుల పాటు పొద్దున్నే స్నానం చేసి శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉండే పూజారి గారి కాళ్ళకి దండం పెట్టి యథాశక్తి దక్షిణ ఇస్తే వీడు పవిత్రుడు అవుతాడట. అంతవరకు వాడు పవిత్రుడు కాడు. ఇక ఎవడైతే వేశ్యాగమనం చేస్తాడో అటువంటి వాడు ఉన్నాడే, అటువంటి వాడు 12 రోజుల పాటు ప్రతిరోజు స్నానం చేసి 3 ప్రదక్షిణలు చేసి దేవాలయంలో భగవద్ దర్శనం చేసి ఆ పాపం నుంచి పవిత్రుడవుతాడు. నీచులు నాస్తికులతో స్నేహం చేస్తాం మనం, పాపాత్ములతోటి. దేవుడు లేడు, ఉన్నాడు, వాడితో ఎందుకు ఈ పిడివాదన, వాదం చేయడం కూడా దోషమేట. అటువంటి వాడు బయటకు వచ్చి 3 సార్లు హరినామస్మరణం చేసి పవిత్రుడవుతాడు. తల్లిదండ్రులు కొట్టిన వాడికి పాపానికి ప్రాయశ్చిత్తం ఏదన్నా ఉందా అంటే, తెలియక చేస్తే తల్లిదండ్రుల పాదాలకు దండం పెట్టి ఆ పాపం నుంచి బయటపడతాడు. తెలిసి చేస్తే తల్లిదండ్రుల చుట్టూ 3 రోజుల పాటు ప్రదక్షిణం చేసి వాళ్ళకి కావలసినటువంటి పిండి వంటలు భోజనం పెట్టి మాత్రమే వాడు ఆ పాపం నుంచి పవిత్రుడవుతాడు. ఒక 4 పాపాలకు మాత్రం ప్రాయశ్చిత్తం లేదట, అగ్నిలో దూకి చావడం తప్ప. ఏమిటా 4 పాపాలు అంటే, సగోత్రికుల్ని పెళ్లి చేసుకోవటం, అది సొంత చెల్లెళ్ళనో తల్లినో చేసుకోవడంతో సమానం. అంటే అది ఒకే గోత్రం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అగ్నిలో దూకడమే, అందువల్ల అది చేయకూడదు. గురుపత్నిని పొందడం, తర్వాత సోదర వరస చెల్లెలు వరస అయ్యేటటువంటి దానిని పెళ్లి చేసుకోవటం, కోడల్ని వివాహం ఆడటం, ఈ 2 అది చేస్తారంటే అటువంటి దుర్మార్గులు కూడా ఉంటారు. సొంత కోడలే కొడుకు పోయిన తర్వాత కోడల్ని పెళ్లి చేసుకునేటటువంటి వాళ్ళు అక్కడక్కడ నూటి కొడుకు పాపాత్ములు దొరుకుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళకి అగ్నిలో దూకి చావడం ఒకటే ప్రాయశ్చిత్తంగా చెప్పారు, మరొక రకంగా శుద్ధి లేదు. బాబు మరి ఎలాగండి మేము అగ్నిలో దూకి చచ్చిపోలేమంటే, ఈ కలియుగం వాళ్ళ కోసం చిట్ట చివరి చూశాడు. మొన్న చూసిన తర్వాత నాకే భయం వేసింది. ఈ ప్రజానీకంలో ఎక్కడైనా నుడిగోడు ఒకడు అలాంటి వాడు ఉంటే కర్మగారి వాడికి ప్రాయశ్చిత్తం లేకుండా పోయిందని తర్వాత చూస్తే 41వ శ్లోకంలో ఒక విశేషం మాత్రం చెప్పారు. అది ఏమిటి అంటే, పరిపూర్ణముగా ఈ నారద పురాణంలో 25,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ 25,000 శ్లోకాలు ఇటువంటి వాడు ఎవడన్నా తెలియక గాని తెలిసి గాని తమ గోత్రం వాళ్ళని పెళ్లి చేసుకున్నారు, లేక ఈ వరస వాళ్ళని పెళ్లి చేసుకున్నారు, ఈ చెల్లెలు వరస, తల్లి వరస, పిల్లి వరస, కోడలు, అటువంటి వాడికి 25,000 శ్లోకాలతో ఉండే నారద పురాణాన్ని 7 రోజుల పాటు పొద్దున్నది సాయంకాలం దాకా తమ ఇంట్లో పారాయణ చేయించుకుంటే ఆ దోషం నుంచి ముక్తి పొందుతారు. తగ్గిన వాళ్ళకి ఆ దోష విముక్తి లేదు. ఇంకా గోహత్య పాపం దానికి ప్రాయశ్చిత్తం చెప్పారు. గోవుని కొట్టాం, ఏదో ఇంట్లోకి వచ్చింది, లేకపోతే పొలంలో పడి వేస్తోంది, హే హే అన్నాం, పొరపాటున దెబ్బతగి చచ్చిపోయింది, అది పొరపాటు. అటువంటి వాడికి 7 రోజులు ఉపవాసం కాని లేదా గోవ్రతం అని ఒక వ్రతం ఉన్నది, ఆ వ్రతం చేయడం ద్వారా కాని శుద్ధి అవుతుంది. కావాలని కొట్టి చంపేశాం, లేదా ఇదిగో గవర్నమెంట్ వారు అనుమతి ఇచ్చారు గోవులు నరుక్కోమని, వాటిని చంపడానికి ఒక శాల మిషన్లు పెట్టి నరికేస్తున్నారు దుర్మార్గులు వీడు. మరి అలా కావాలని చంపి వాటి మాంసం తినేవాడు లేకపోతే కొట్టి చంపేసినటువంటి వాడు తర్వాత పశ్చాత్తాపడింది. ఇప్పుడు ఎలాగో వాడు ఈ ప్రాయశ్చిత్తాలు చేసుకోడు దుర్మార్గుడు, వాడు రోజు చంపేవాడికి ప్రాయశ్చిత్తం ఏమిటి? ఎప్పుడైనా పశ్చాత్తాపం కలిగి ప్రాయశ్చిత్తం చేసుకుందాం అనుకుంటే అటువంటి వాడికి ఆ గోవ్రతం అని ఉన్నది, గోవును దానం చేయడం, ఆ గోదానంతో పాటు గోవుని పూజించి చేస్తే తద్వారా వాడు శుద్ధి పొందుతాడు. ఇది శాస్త్రంలో చెప్పినటువంటి ప్రాయశ్చిత్తం. దీయమానే విపత్తి స్యాత్ ప్రాయశ్చిత్తం తదా నహి తైల భేషజ పానీజ భేషజానాంచ భక్షణే. ఆవు శరీరానికి ముళ్ళు గుచ్చడం, ముళ్ళకర్రతో కొట్టడం, ఇలాంటివి చేసినటువంటి వాడు ఉన్నాడే, ఈ పాపం పోవడానికి ఆవు శరీరం అంతా నూనె పులిమి మర్దనా చేసి వాటిని జాగ్రత్తగా పెంచి పోషించి వాటిని పూజింపజేసేందుకు మంచి గట్టి పెట్టి తద్వారా ప్రాయశ్చిత్తం చేసుకున్నవాడు అవుతాడు. ఆడవాళ్ళకి భర్త పోయిన వాళ్ళు తప్ప తక్కిన వాళ్ళు గుండు చేయించుకునే అధికారం లేదట. ఒక్క తిరుపతి కొండ మీదకి వెళ్ళినప్పుడు ఏదైనా అది కూడా చచ్చేంత స్థితిలో ఉన్నప్పుడు మొక్కుకుంటే తప్ప. వాళ్ళకి ఏమి చెప్పాడో తెలుసునండి, 3 కత్తిర్లు మాత్రమే ఇవ్వాలి, గుండు మొత్తం గీల్చకూడదు, పుణ్యస్త్రీ లేనటువంటి వాడు. అటువంటి వాళ్ళకి కూడా భయంకరమైన ప్రాయశ్చిత్తం ఒకటి ఉన్నది, కేశరక్ష ప్రాయశ్చిత్తం అని. అది ఆవుని చంపడంతో సమానం. వీళ్ళు గోదానం చేసుకునే అందులోంచి బయటపడతారు. లేదా సువర్ణంతో ఆవు యొక్క ప్రతిమని ఆ రూపంటాం మనం, దానిని తయారు చేసి దానం చేసి అందులోంచి పాపం నుంచి బయటపడాలి. అంతే తప్ప మరొక రకంగా పుణ్యస్త్రీ గుండు చేయించుకున్న పాపం నుంచి బయటికి రాదు. రాత్రిపూట తెలుసో తెలియకో అపవిత్రమైనటువంటి బట్టలతో దైవ మందిరాన్ని ముట్టుకోవాల్సి వచ్చింది ఇంట్లో అనుకోండి, అటువంటి వాడు పొద్దున్నే లేచి జలంలో, ప్రవాహ జలంలో, నదిలో కాని కాలువలో కాని స్నానం చేసి దశ గాయత్రి జపం చేసి ఆ తర్వాత నీళ్లలో ఉండే మట్టి, ఆ కాలువలోనో చెరువు దగ్గర ఉండే మట్టి కాస్త చేత్తో తీసుకుని దాన్ని విభూతిగా ధరించి ఆ పూట 3 బ్రాహ్మణులు తినడానికి అయ్యేటటువంటి ఖర్చు భరించాలి. అలాంటి వాడికి ఆ ప్రాయశ్చిత్తం అవుతుంది. ఇంకా ఎవడైనా సరే శవాన్ని చూచినా లేకపోతే శవం ఉన్నవారింటికి వెళ్ళి పలకరించినా ఇంటికి వచ్చి స్నానం చేస్తే చాలు. అది శవానికి ప్రదక్షిణం చేసినటువంటి వాడు కూడా దేవాలయ ప్రదక్షిణతో సమానం కనుక పుణ్యం పొందుతాడు, అయినా ఇంటికి వచ్చి స్నానం మాత్రం చేయాలి. అనాథ ప్రేతాన్ని దిక్కులేని దానిని దహనం చేసిన వాడు యజ్ఞ ఫలితం పొందుతాడు, అయినా ఇంటికి వచ్చి యజ్ఞావృత స్నానంలాగా అవవృత స్నానంలాగా స్నానం చేయాలి. ఇక ఎవరైనా సరే ఈ పితృదేవతలకి శ్రాద్ధకర్మలు పెట్టకపోయినా శ్రాద్ధకర్మలలో సక్రమమైనటువంటి నియమాలు పాటించకపోయినా అటువంటి వాళ్ళు సంక్రాంతి పర్వము గ్రహణాదులలో ఉపవాసం ఉండి భగవన్నామస్మరణ చేసి యథాశక్తి తేను దక్షిణాదులను ఇచ్చుకుని ఆ పాప ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. క్రమంగా జీవితంలో ఎప్పుడైనా ఒక ఏకాదశి కానీ లేకపోతే ఒక సంవత్సర కాలం ద్వాదశి కాని పంచమి కాని మంగళ షష్ఠి కాని ఇటువంటి వ్రతాదులను చెయ్యాలి. అలా చెయ్యలేనటువంటి మానవుడు పుట్టి కూడా వాడు జన్మ ఎత్తిన వాడితో సమానంగా చచ్చిన వాడితో సమానుడు. ఎవడు నిరంతరం పురాణ శ్రవణాదులు చెయ్యగలుగుతాడో అటువంటి వాడికి వచ్చే మహాఫలితం అంత ఇంత కదట. అష్టాదశ పురాణాలు ఈ శ్రద్ధ శక్తులతో విడిచిపెట్టకుండా విన్నవాడు ఈ సమస్త దానాలు చేసిన ఫలితాలు, ప్రాయశ్చిత్తాలు చేసుకున్న ఫలితాలు పొందగలుగుతాడు. అందువల్ల సాయం సంధ్య సమయాలలో నిరంతరం భగవంతుని ఆలయంలో ప్రదక్షిణాదులు చేసినటువంటి వాడికి వచ్చే ఫలితం కంటే ఈ పురాణ శ్రవణాదుల వల్ల వచ్చే ఫలితం ఎక్కువ అని ఇంకా అనేకమైన విశేషాలు చెబుతున్నాడు. నరకయేతన గంగానయన వర్ణనం, లక్ష్మీనారాయణ వ్రతం అని ఒక వ్రతం ఉన్నదండి, అద్భుతమైన కథ. ఆ లక్ష్మీనారాయణ వ్రతానికి సంబంధించిన కథ రేపు రాబోతుంది.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణే సుభవస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.